కోసం వీడి జీవితంలో ఒక ప్యాకేజ్ వాళ్ళు పెట్టిన పెట్టి వాళ్ళ కోసం బట్టలు పెట్టుకున్నాడు. రామచిలుకలు, నెమళ్ళు, పాల పెట్టెలు, పికిలి పెట్టెలు, రకరకాల పెట్టెలు, పొల్లేటి కొండలు లాంటి కొండలు, బూడకొండలు, ఆకొండలు, ఈ కొండలు, అడవి కోళ్ళు, పంచికోళ్ళు, కూరకోళ్ళు, అవేవో పారకోళ్ళు, ఇక చేపల సంగతి చెప్పేశారు. పొల్లేటిలో చేపల కూరలు బాగా కానీ అక్కడ అవేవో రకరకాల జల పుష్పాలు, ఆ చెప్ప పుష్పాలు, ఈ పుష్పాలు, అవేవో పిల్లి చేతులు ఉంటాయట చేపలు, అవిట ఇన్ని రకాల చేపలు, ఇవన్నీ వీళ్ళ కోసం తెచ్చాడు. వీళ్ళు వీడు ఈ దౌర్భాగ్యుడు వాళ్ళతో పాటు తిన్నాడు. కాయగాడు కందనారాయణ అటువంటి నీచుణ్ణి ఇప్పుడు ఈ డబ్బు కోసం మెడకి తాడేసి ఉరేసి లాగారు లాగారు లాగారు. ఎంత లాగినా వాడు పువ్వు కొట్టుకుంటాడు కానీ మండి ప్రాణం కావట్లా. తీవ్ర వేదన, మద్యం వైపు చచ్చిపోతున్నాడు, ఊపిరాడు కావడం, పోయే తరం వచ్చింది సరిపోవడం. కొంతమందికి అక్కడ లోపల 35 రోజులు కూడా ఆసుపత్రిలో తీసుకు తీసుకుని కాలు తెచ్చాడు మన ఎవడో. అలా వీడు కూడా ఇంకా కొట్టుకుంటాడు అంటాడు. వాళ్ళ వాళ్ళలో వాళ్ళు అనుకుని ఏమీ దొంగపీరు ఎంత కొట్టినా కావట్లా, వీడిని గురేసినా కావట్లా, ఆ కట్లు కొట్టుకొచ్చి కొట్టేయండి అన్నారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అమ్మని ఏమన్నాడు వాడు, వాళ్ళ అమ్మని కట్టెలతో కాల్చి వాత పెట్టి తప్పుతా, కర్రతో పొరలతో కాలుస్తానన్నాడు. వీళ్ళు అదే పెట్టేసి పొరలతో వాత ఎక్కేశారంట. నిజంగా ఇక్కడ చెప్పారండి, మర్మస్థానాల్లో కూడా వాత ఎక్కేశారంట. హింస అంటే అంటే ఎక్కడ ఎంత సున్నిత ప్రదేశాలు ఆలోచించారు, అన్ని చోట్ల వాతలు ఇచ్చారు. అయినా వాడు ఆ నులక మొత్తానికి కొట్టుకుంటున్నాడు. దరిద్రుడు చావట్లేదు, వీడు వాతలు ఇస్తే తవడు, కర్రలతో కొడితే తవడు, ఉరేస్తే తవట్లా, ఏం చేయాలి? పాపాత్ముడికి మరణం అంత తేలిక జారాలు, ఘోర దుర్భర హింసల పాలు అనుభవిస్తారు అనడానికి వీడవ పాశం కంటే ఆలోచించి వాళ్ళు లోపల కుంపట్లో ఎంత చింతరిప్పులు రాజేసి వీడు మొహం మీద కాళ్ళ మీద చింతరిప్పులు పోసేసి పైన ఆ చింతనిప్పులతో కాలిపోతూ ఉండగా హారతి కర్పూరం వేసేసి తూపుష్టిప్పులు వేసాడు. హారతి కర్పూరం నిప్పుల మీద వేసి ఒళ్ళు మీద వేస్తే అవుతాలు. సజీవ దహనం, ఘోరంగా ఆ నిప్పు కణాలతో కాలి కాలి అగ్ని జ్వాలతో గిల్లా గిల్లా గిల్ల 4.5 గంటలు కొట్టుకుని దుర్మరణం పాలయ్యాడు. ఇది శిక్ష తల్లిని హింసించిన పాపాత్ములకి. తల్లిని చంపుతానని బెదిరించిన, తల్లిని కొడతానన్న, తల్లిని డబ్బుల కోసం బాధ పెట్టిన, తల్లిదండ్రులని ద్రోహం చేసి ఏడిపించిన వారికి ఇలాంటి మరణం ఇస్తాడు యమకింకరుడు యముడు. చివరికి వాడు ఆ పూట టోటల్ 6 అవర్స్, 4.5 గంటల కాలేడు, అంత దూరం గంటన్నర సేపు ఏడిచాడు. వరసి 6 గంటల కాలం వాడు దుర్భరముగా వేదన అనుభవించి చచ్చిపోయాడు. కాలి 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 చివరికి నల్లగా మాడి చచ్చిపోయాడు. పుర్రి బయటకు వచ్చింది, పాళ్ళు బయటకు వచ్చాయి. వాసుదేవ హరివాసుదేవ నమః పార్వతీపతయ. అలా వాడు చచ్చాడు. తం దేహం ముముచుర్కర్తే ప్రావపసాపసికా నజ్ఞాతం తత్ర గచ్చంతు కేనాపీదం తథైవ చ. చివరకు వాళ్ళు అలా కాలి బూడిదైన దౌర్భాగ్యుడి శరీరాన్ని, బొగ్గులా మారిపోయిన ఆ శరీరాన్ని దొడ్లో బాగా పోయిందని పాత పెట్టేశారు. దాని మీద మొక్కలు నటించేది ఎవరికి తెలియదు. వేశ్యా స్త్రీలు పరమ దుస్సాహసంతో ఉంటారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు వారు, ఏ పాపాలు చేయడానికి సిద్ధపడతారు. అటువంటి పాపపు దుర్మార్గుల నీతుల కర్తవ్యాలు ఎవరు ఊహించగలరు? వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరు ఊహించరు. ఈ పని ఎవరికి తెలియదా? ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడు పక్క వాళ్ళు అడిగారు, ఏమే దిక్కు వాళ్ళ పిరుగులారో మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మీ ప్రియుడు ఏడి అని అడిగితే, అయ్యా మీకు తెలియదే ఉందండి, మా ప్రియుడికి డబ్బు పెట్టా పొంగతనం పెట్టా, నేను చెప్పాం మేము మంచి చెబుతూ ఉంటాం, ఎక్కడికో వ్యాపారానికి బయలుదేరాడు, వడ్డీకి ఎవరికి ఇచ్చేట వడ్డీ డబ్బుల కోసం బయలుదేరాడండి. వాళ్ళు అలా చెప్పారు, విత్తలు విచారించేట డబ్బు మీద పెట్టుకుని ఎక్కడికో పోయేదండి. ఏం చెప్పమంటారండి వీళ్ళు గొప్ప వాళ్ళలాగా, వాడు మగవాడి, వాడు ఎక్కడికో డబ్బు పోయాడు అని చెప్పాడు. ఎప్పుడు వస్తాడో చెప్పడు, ఎప్పుడు పోతాడో చెప్పడు అన్నారు. అంతేలే, వాడో కదో మీరు కదో, చివరికి ఆ పవిత్రమైన కొప్పని ఎలా తయారు చేశారు అని కొంతమంది తిట్టుకుంటూ పోయారు. కొందరు ఎదురుకుండా తిట్టారు, కొందరు చాటు తిట్టారు. మళ్ళీ వీళ్ళతో గొడవ వెళ్ళవచ్చు అని అందుకే ఏం చెప్పారు, వేశ్యాస్త్రీల ఎడల స్త్రీనాం దైవ దృష్టానాం కారయ్య. ఇలాంటి దుష్ట స్త్రీలని, ఇలాంటి వేశ్యాస్త్రీలని బుధ పండితుడు జ్ఞాని విశ్వాసం నైవదు ఎప్పుడు విశ్వసించరాదు. అలా నమ్మాడో ఆ కూర్పుడు కష్టాల పాలైపోతాడు, వాడి కాపాడి పడేవాడు లేడు. సుధామయం మాట మాత్రం అమృతంలో ఉంటుంది. సుధామయం గతో యాపాని కామినాంగసవర్ధనం హృదయం క్షురధారాపం ప్రియకోనామ యోచితాం. వాళ్ళ మాటలలో అమృతం ఉంటుంది, కానీ చేసే పనులు విషం. పరమకాముక స్త్రీలు వాళ్ళు, వేశ్యా స్త్రీలు. ఎంత ప్రమాదకారులు జ్ఞానులు కలిగించారు. కత్తిలాంటిగా ఎవరిది, వజ్రాయుధం లాంటిగా ఎవరిది. ఈ స్త్రీలకి నిజమైన ప్రియుడు ఉంటాడా? అందరూ ఒకటి, వాడికి డబ్బు ఎవడిస్తే వాడే తప్పాడు. అటువంటి ఆ నీచులు కొద్ది రోజులు ఉండి ఒకరోజు హఠాత్తుగా ఇంటికి తాళం పెట్టి అర్ధరాత్రి వెళ్ళిన డబ్బంతా గుర్తుకుని ఇది నగలు అవి కూర్చుని రహస్యంగా ఆ దేశం దాటి ప్రదేశానికి పోయాడు. ధనమే భర్త, ధనమే సమస్తం వారి. ఇక ఈ దుందుకారుడు చచ్చిన నెలాళ్ళ తర్వాత ఒక ప్రేతాత్మగా మారిపోయాడు. అత్యంత భయంకర అత్యాచంగా మారిపోయాడు. ఒకట రెండా వాడికి చేసిన క్రూర కర్మలు ఆ పాపములన్నిటికీ తగిన ఫలితం అనుభవిస్తూ ఆ నీచాతి నీతుడు భయంకర ప్రేతమయ్యాడు. గాలి రూపంలో తిరిగాడు. భయపడితే వాళ్ళ తట్టి తినగలడు, నిర్భయంగా ఉన్నవాడు ఈ పిశాచు తీరి. భయపడిన వాడు దొరికినప్పుడు వాడు తప్పేసి తినేసేవాడు, లేదా ఆకలి బాధపడి ఆకలి ఉంటుందిగా అదం ఉంటుంది వాడు చెప్పాడు. అప్పుడప్పుడు ఈ అంత పాపం చేశాను, అమ్మని చంపాను, నాన్నని ఏడిపించాను అని ఏడుస్తూ దైవమా దైవమా అరికేవాడు. ఎక్కడ వాడికి ఆశ్చర్యం లేదు, వాడు ఎవరినో ఒకళ్ళని ఆవహిస్తే కానీ బతకలేడు, ఎక్కువసేపు ఆవహించలేడు. ఇలాగా ఆ ఇంటి చుట్టూ దాటి ఎక్కువ దూరం వెళ్ళలేడు. రాత్రి వేసరి అక్కడ చెప్పాడు, పగలు అటు ఇటు తిరుగుతున్నాడు, వెలుతురు భరించలేడు. ఈలోపు సరే ప్రజలు ఊహించారు, ఎక్కడ చచ్చిపోయాడు వీడు, గాలి కబుర్లు ఎలాగో వచ్చేస్తాయని అనుకుంటానని వీడు బహుశా అరవాడు కట్టేశారు అందుకే డబ్బు ఇచ్చుకుపోయారు అనుకున్నారు. ఆ చావుని పరిశీలించడానికి వచ్చారు. వస్తే దొట్టులో కొన్ని గులాబీ పత్రాలు కనపడ్డాయి, తగితే అడుగున ప్రేత కనపడి వీడు దుందుదారుడు అని కనిపించాడు. ఇంతలో ఆ దుందుదారుడు హాయ్ అని రాగానే వీడో పిచ్చాట బాబుని ఆ ఇంటి దగ్గరికి పారిపోయారు వాడు. ఆ నోట ఈ నోట వాడు తెచ్చి పిశాచుడు తెలిపి ఇంకా ఇంటికేసి ఎవరు వెళ్ళబడగట్టడం వాళ్ళ మానేశారు. ఆ ఇంటికి వెళ్ళడానికి భయపడిపోయారు. పిశాచుడుంటే అసలు మామూలుగానే వీడు పిశాచులు అంటారు, వీడున్న రోజుల్లో ఇంటికి వెళ్ళదా, ఇప్పుడు నిజంగా పిశాచులుగా ఎవరు పెడతారు? అప్పుడప్పుడు మొగుడు నెత్తి మీద కొడితే వాడిని వాళ్ళు కూడా అలాగే పిచ్చాచి పిచ్చాచి అనుకుని వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, మొగుడు ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే మార్గం, ఢింగ 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 అని గంట కొట్టినట్టు వాడిని నెత్తి మీద కొడితే మర్నాడు ప్రారంభం. వీడి పరిస్థితి అలా అయిపోయింది, బతికొండగా పిచ్చాచి పచ్చాక పిచ్చాచి. ఈ విషయం తీర్థయాత్రల్లో ఉన్న గోకర్ణుడికి తెలిసింది, జాలి పడ్డాడు. ఆహా, బుద్ధుగారుడా పాదరుడా, బతికుండి ఎంత సాధించావు, చివరికి చచ్చి పిశాచమైపోయావా అని బాధపడ్డాడు. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలములవే సోదరుడి గురించి విన్నాడు, బాధపడ్డాడు, దిక్కుమాలిన ప్రేతమైపోయాడు వాడు తెలుసుకున్నాడు. ఏం చెయ్యాలి? అనాథ ప్రేత సంస్కారం వల్ల కోటి యజ్ఞముల పరిధి వస్తుంది. శవాన్ని, దిక్కు లేని శవాన్ని తగలబెడితే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. కానీ వాడు శవమే లేడు, వాడు ప్రేతమయ్యాడు. ప్రేతం అంటే రెండు అర్థాలు, శవమైన తత్వం పిచాచి. ఇప్పుడు ఈ పిచాచి ఏం చేయాలి అని బాగా ఆలోచించాడు, శాస్త్ర గ్రంథం తెలియజేశాడు. ఆ శాస్త్రంలో ఏమని చెప్పబడింది? ఇవాళ గురించి పట్టించుకోకుండా రేపటి ఆశ విడిచిపెట్టి నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఇవాళ తినడం సుఖం, తాగడం సుఖం అంటూ దైవభక్తి విడిచిపెట్టి స్వేచ్ఛగా ధరించే దౌర్పాత్రుడికి ఇంకా ఒకటే మార్పు అని చెప్పాడు. ఒక పద్యం ఉంది, మీరు ఎప్పుడు పెళ్లి సంగతి సినిమా, పెళ్లి సంగతి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది కదా, 1959 ఆ కాలంలో వచ్చింది పెళ్లి సంగతి. అందులో అంజలి, వి సరోజ, నాగేశ్వరరావు, చలం, రాజనారా, గుమ్మడి, ఆర్ నాగేశ్వరరావు, హేమాజి మీరు ఉన్నారు. ఇంచుమించుగా 1959 కానీ 7 కానీ ఆ కాలంలో అందులో ఒక అద్భుతమైన పద్యం రాశారు జూనియర్ సముద్రాలు కానీ. అది ఈ శ్లోకమే, అందుకని చెబుతున్నా. చూపుల్ల తీపితో పసరుతుల్ దరిగేది మరొక వైపున ఆ పసిపూత తెల్లరలు, ఆ పసిపూల తెల్లరలు, ఆ పుదల శోభలుండగా రేపటి ఆచ నిన్న వతలేటికి నేటి సుఖాల కలగలు. ఇది మానవుడి గుచ్చలు విడితనం ఎలా ఉంటుందో తెలియదు. అద్భుతం, ఎంత వేదాంత తత్వం ఉందేంటి మన పద్యంలో, మన వాటిల్లో. ఓ పక్కనేమో చూపులతో ఆనంద పెట్టి ప్రియురాలట, పాటలు పాడుతోంది. మరోవైపునేమో మల్లె పువ్వుల వంటి సుభాసనట, మరో పక్కన పువ్వు తోటల శోభలట. ఇవన్నీ ఉండగా రేపు మీద ఆచెందుకు, జరిగిపోయిన రోజు గురించి బెంగెందుకు, ఈ రోజే పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగు అనుకుంటాడు మానవుడు. కానీ ఇవాళ కాదు, రేపేం తిరుగుతుందో మన శరీరానికి గ్రహించు అంటాడు. ఇవాళ ఒక్కరోజు గడిచిపోతే కాదు కదా, ఇవాళ కాలు చెయ్యి బాగుంది, డబ్బు ఉంది, ఇష్టం వచ్చినట్టు మనం వెనక ముందు చూడకుండా దైవం కాదు అని నాస్తిక మార్గంలో తిరిగాము. మన చేతిలో అధికారం ఎంతకాలం ఏడిచింది అధికారం, నేను ఎంతమంది అధికారులను చూసా. ఆ ఇవాళ రిటైర్ అయ్యేవారు మొహమ్మద్ ఉమ్మేసి వాళ్ళు వేడి తాకిరెక్ట్ చేసేది ఎంత అద్భుతంగా రాశారంటే, అధికారము చూడమన ఆ ఐక్య సౌప్రాజ్యములు అంటాడట అద్భుతమైన పద్యంలో. ఒకడికి అధికారం వచ్చింది అనుకోకుండా, ఏదో పూర్వజన్మ చతుర్థం వాడికి ఎక్కడ ఉద్యోగం వచ్చింది, వాడు మన మీద ఒక ఆపేత అయ్యాడు, మన మీద ఒక ప్రిన్సిపాల్, వాడు మున్సిపాలిటీ కట్ట అయ్యాడు. అధికార రూపానికి తొణికి వీడు రెచ్చిపోతాడు అనమాట. విధి సంకల్పము ఏదో దైవానుకరం బ్రహ్మదేవుడు విధుల రాత్రి మంచి రాత వల్ల ఒకడు ఈ విశ్వం పరిపాలించాడు, వాడికి ఏదో మంచి పదవి వచ్చింది. ఆ పదవి రాగానే వీడికి కళ్ళు నెత్తి మీద పెట్టి బధిరం పెట్టుగా మంచి ఎవడ మాట అంటే చెవుడు అనమాట శ్రీమన్నారాయణుడికి నమస్కారం చెప్పాడు. ఇంకా శ్రీనాథుడి నారాయణ నామస్మరణం చేసామంటే చాలండి ఆనందం. నారాయణ హరి నారాయణ అంటే చాలట, ఒక్కసారి నామస్మరణం చేస్తే క్షణంలో పాపాన్ని పటాపంచలు చేస్తాడు. అందుకే ఈతడు కూడా ఎలుగెత్తి బ్రతుకు నారాయణ స్మరణం చేశాడు. ఆ తర్వాత అక్కడ ఈ సోదరుడికి దుందుకారుడికి గోత్రం తెలుసు కనుక శ్రాద్ధం పెట్టాడు. అమ్మయ్య, మా సోదరుడికి పరమ పాపాత్ముడికి నేను పిండం పెట్టి రుణం తెచ్చుకున్నాను అనుకోవంతో అనుకున్నాడు బాబు. ఆ తర్వాత దగ్గర యాత్రలన్నీ చేసుకుంటూ తిరిగాడు. కాశీ, గయా, ప్రయాగ, కురుక్షేత్రం వంటి దివ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. అత్యంత పవిత్రమైన కేదారం తిరిగాడు. బదరీలో బ్రహ్మకపాలం ఉంది కదా, అక్కడ కూడా పిండం పెట్టాడు. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా సొంత ఊరికి రావాలనుకుంటుంది. అంతటి వాడికైనా సొంత ఊరికి అప్పటికి రావాలనుకుంటుంది. అందులో సోదరుడు వచ్చాడు, ఇల్లు పాడైపోయిందిట, డాడీ బాడీ లేకుండా పోయింది, మమ్మీ ఏమైపోయిందో, ఈజిప్ట్లో ఆవిడ కూడా మమ్మీ కట్టారు, మమ్మీ అంటే పిరమిడ్ అన్నమాట సమాధి అనుకుంటూ పాపం వచ్చాడు. సాయంత్రం చీకటి దాటిపడే వరకు వచ్చాడు ఊరికి. అంచేత రాత్రి సమయానికి ఇంటి దగ్గరకు వచ్చి ఎవరికి కనపడలా, ఎందుకు అనవసరంగా అందరినీ కనపడిన వచ్చి ఆ పాడుపడిపోయిన ఇల్లుకి తాళం వేసేసాడు. పెద్ద అరుగులు ఉండేవి కూడా తెలుసుకుని మీకు భూత ద్రవాలు ఉండేవి, వాటికి కూడా పెద్ద అరుగు, అరుగు మీద ఆ పెంకుటిల్లుగా దిగి ఉంటున్నారు వాడు. చూరు అంత మట్టి కొట్టుకుపోయింది, అంత మట్టి ఈ పై కండు వాటికి ఆ దుమ్మంతా దిలిపేసరి దాన్ని పట్టింది. ఆ దుమ్ము దిలిపాక ఆ కండు ఉంటే ఆరే పక్కన మరో చెంబుతాన లాంటి కూడా కొన్ని బొట్టడు పరుపుకుని పడుకున్నాడు. ఎంత గొప్పగా ఉండేది ఇల్లు. అహో, వేదపారాయణం జరిగే ఇల్లు ఇది, కర్మకాండలతో పవిత్ర కాండలతో ఉండే ఇల్లు ఇది. మా నాన్న ఆత్మదేవుడు అకాలంలో విడిపోయాడు గారికి, అమ్మ ఏమైపోయిందో పాప. ఈ దుర్మార్గుడు పాపం మా సోదరుడికి వచ్చాడు, వాళ్ళకి పిండ ప్రదానం చేసే భాగ్యం మాత్రం పంతలో పంపన కలిగింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో అర్ధరాత్రి వేళ ఆ ఇంటి చూరు దగ్గర ఉన్న తోలం మీదకి వేరేడు వీడు చెప్పగా భయపడిన వాడిని గుండె అయిపోయేలాగే చచ్చేట్టాడు. తినాలి వీడు బతకాలంటే. చచ్చిపోయిన పిశాచానికి అన్నయ్య ఏమిటో తమ్ముడు ఏమిటి, పిశాచం కదండి అది, పిశాచానికి మొగుడు ఏమిటి పెళ్ళ, అన్న ఏమిటి తమ్ముడు ఏమిటి, పిశాచమా పిశాచమా అడిగే పాడుతాయి. ఎంత సుఖమో పిశాచన్మాని అవబంధాలు ఉంటావు తిండి తప్ప. పిశాచాలు మనకే చూసాయంటే ఆ పుర్రిలో ఏ వస్తువు ఎలా రుచిగా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనమాట. మన వేళ్ళు వాటికి ప్రత్యేక పెట్టి, మన చెమట వాడికి సెంటు వాటం, ఘుమఘుమ వాడి బజ్జీ వాటం, మైసూరు బజ్జీ వాటం, మన అవయవాలన్నీ వాటికి పిండి వంట పెట్టాలి. మన పేదలు ఉంటాయో అవి ఏంటనుకుంటున్నారు గులాబ్జామ్. ఇలా లోపల ఆంత్రాలు అవన్నీ కూడా వాటికి చక్కగా వంటకాలు అన్నమాట. అందుకని వాడు వచ్చి పైన తూరు మీదకి దిగాడు. నిషీధే దరచయా మాత మహారౌద్ర తరపు సొంత సోదరుడా తప్ప తెలిసి తిరిగాడా అని తనకి ఇష్టమున్నా లేకపోయినా గోకర్ణుడు కూడా తప్ప తెలిసి చదువుతున్నాడు, సోదరుడే తిరిగిన వాడే కదా. వాణ్ణి కూడా పిశాచ రూపంలో భయంకర రూపంతో అరిచాడు. పోయ్ అన్నాడు వాడు. ఎలా ఉన్నట్ట సకురు మేష తప్పప్పుడు పిశాచపు గొర్రె పెద్ద గొర్రె రూపంలో పడవడానికి మీదకొచ్చి భోయ్ భోయ్ అని అంటాడు. సకృద్ధస్తి ఒకప్పుడు హస్తి రూపం ఏనుగు రూపం చూపించి అట్ట తండ్రితో పట్టడానికి వచ్చాడు. ఆయనేం భయపట్ల సకృత్య మహిష అపవత్తు ఒకప్పుడు గేది రూపం తర్వాత తున్నపోతు రూపం సకృదింద్రగా ఒకప్పుడు ఇంద్ర రూపం సకృత్య అగ్ని ఒకప్పుడు అగ్ని రూపం పునశ్చ పురుషోభవ మానవ రూపం ధరించాడు. తర్వాత ఇలా విపరీతమైన రూపాలు చూపిస్తూ ఎట్లా చేస్తున్నా చూస్తున్నాడు వాడు రకరకాలుగా పిశాచాలను వెల చూపిస్తాడు. తెల్లగా ఉంటాయి పోతకుల్లా తిరుగుతుంది, పాప తిరుగులు అదిగా చూస్తూ ఉండాలన్నమాట అలాంటి పిశాచాలు. ఇప్పుడు కలియుగంలో పిశాచాలు తిరిగంటే మనమే పెద్ద పిశాచారు, మన చూసారా అలాంటి పోతే అసలు గొప్ప పిశాచాలు ఎవరయ్యా అంటే ఇది అప్పేకర్లా అవినీతి పొరులేదు. కొందరు రాజకీయ నేతలు ఉంటారు వాళ్ళు పిశాచాలు, ఆ పిశాచాల మధ్యలో పుణ్యాత్తుడు పాప అధికారులు ఎవరో దేవుళ్ళు అంటారు. ఇలాంటి దేవుడే కనుక మినిస్టర్ అయితే మన దేశం కాస్త దౌర్భాగ్యుడు మొత్తం మీద ఇలాగ రకరకాల రూపాలు ఇది చూశాడు గోకర్ణుడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పిచాచు, ఏదో పిచాచు వైపరీత్య దృష్టి గోకర్ణో తైర్య దుర్గతి నిశ్చిత్యాత్రీ. ఏమిటి విపరీత అవస్థ? ఎక్కడిది ఈ పిశాచం? ఇన్ని రూపాలు ధరిస్తుంది అనుకున్నాడు గోకర్ణ. ఎవరో పాపాత్ముడు కారకృత్యాలు చేసి అకార పరకం పొందుంటాడు. బహుశా వీడికి ఎవరు తాతవాడు కాదు, పెద్ద ప్రధానాలు దొరక శాపాలు దొరక అయిపోయి ఉంటాడు అనుకున్నాడు. ముందు ఒక్క క్షణం భయపడ్డాడు. ఇంతటి గొప్పవాడు కూడా చేచి పేరుగొచ్చి అడుగుపత్రమైనది. ఏదో మీరంటే భయపడరు మహానుభావులు కనుక, ఎందుకంటే పిశాచాలను చూశారు. కానీ వాడు మొదటిసారి చూశాడు. అయినా సరే ధైర్యం ధరించి వెంటనే మంత్రాలు ఉచ్చరించడం మొదలెట్టాడు. కర్కమాన పాత్ర కదలం మొదలుపెట్టాడు. త్రిపుర సుత్తరి
సురేంద్రాయ మహనీయ గుణాత్మని
చక్రవర్తి పనులు జాగేశారో బ్రహ్మ ఏమంటాడు?
స్థిమిరం హిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందస్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మగగా ముదీరయేత్ నమశివాభ్యాం నవయోవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం జగద్ధాత్రీ మగన్ దేవీం ఆదిరాధయిషు శుభాం తోష్యే ప్రణమ్య శిరస బ్రహ్మయోనిం సరస్వతీ. సమస్త సన్మంగళాన్ని గోకర్ణ చరిత్ర వింటున్నాం అంబికావారి సౌజన్యంతో. ధుందుకారుడు చివరికి ఏ వేశ్యాలోలత్వంతో వారి కోసం చెయ్యరాని పాపకార్యాలు చేశాడో వారి చేతిలోనే పడి తెచ్చాడు. దేనినైనా ఎక్కువ పెంచి పోషిస్తే, దాన్ని మన నెత్తి మీద పెట్టుకుంటే, అంటే తప్పును సమర్థిస్తే చివరికి ఆ తప్పు మనల్నే పాడు చేస్తుంది అనడానికి ఇదిగో ఈ ధుందుకారుడి చరిత్ర ఉదాహరణ అన్నారు. పాపం చాలా తీయగా ఉంటుంది, కపటత్వం కొంతకాలం రాజ్యం ఏలుతుంది, మోసం ఒకళ్ళని చేస్తాం, ఇద్దరిని చేస్తాం, ముగ్గురిని చేస్తాం, యావజ్జీవితం సమస్త లోకాన్ని మోసం చేయలేంగా. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా అని ఉట్టిన అన్నారా. ప్రపంచంలో బయటవాడికి తెలియకపోవచ్చు కానీ ఆ పైన ఈశ్వరుడికి తెలుసు. దుందుకారుడు తల్లిని చంపానని చంకలు కొట్టుకున్నాడు, ఎవరికీ తెలియదు అనుకున్నాడు పాపం. అప్పుడు చివరికి అదేమైంది, వాణ్ణే చంపింది. చివరికి దుర్మరణం పాలయ్యాడు, ఇప్పుడు పిశాచ్యమయ్యాడు. గోకర్ణుడి అస్తిత్వాన్ని ప్రశ్నించడానికి రాత్రివేళ గొర్రె రూపంలో వచ్చాడు, దున్నపోతు రూపంలో భయపెట్టాడు, పిశాచి రూపం ధరించాడు, అగ్ని రూపం ధరించాడు, ఇంద్ర రూపం ధరించాడు, మానవ రూపం ధరించాడు, రకరకాల రూపాలలో భయపెట్టడం మొదలుపెట్టాడు. ఎన్ని చేసినా మహానుభావుడు గనక ఆయన లెక్క చేయలేదు, జంబ పెట్టుకోలా, నిర్భయంగా కూర్చున్నాడు, పవిత్రమైన వేదమంత్రాలు పారాయణ చేశాడు. అసలు వేదమంత్రములను నిరంతరం భజించే వ్యక్తికి ఈ సృష్టిలో ఎప్పుడూ కూడా ఈ పిశాచాది బాధ రమ్మంటే రాదు. పిశాచాదుల బాధ తాత్కాలికమే. అందుకే మనకి వరాహ పురాణం ఒక మాట చెబుతున్నది, శ్రేయాంసి బహు విఘ్నాని, మంచి పనులకు మొదట ఇలా పిశాచాలు విఘాతం కలిగిస్తాయట, కానీ క్రమక్రమంగా సూర్యుడు రాగానే మంచు విడిపోయినట్టుగా ఈ జ్ఞానంతో చేసే మహామంత్ర స్వభావంతో చేసే పవిత్ర కార్యక్రమాలకు మొత్తం మీద విజయమే కలుగుతుంది, అపజయం కలగదు. సూర్యుడు ఉన్నాడు, తాత్కాలికంగా శీతకాలంలో మంచు పట్టింది, కానీ మంచు ఎంతసేపు ఆపుతుంది సూర్యుడిని? వర్షాకాలంలో మేఘాలు వచ్చాయి, మహా అయితే ఒకరోజు రెండు రోజులు ఒక వారం రోజులు ఏకధాటిగా మేఘాలు ఉండొచ్చు, అయితేనే ఎల్లకాలం యావజ్జీవితం సృష్టి అంతా మేఘాలు ఆవరించి ఉండలేవు. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ సూర్యుడు విజృంభిస్తాడు, ఈ మేఘాలు ఈ మంచు తెరలు పటాపంచలవుతాయి, కార్యక్రమం ఆయన యథాప్రకారంగా కొనసాగిస్తాడు. అలాగే సజ్జనుల్ని కూడా తాత్కాలికంగా పిశాచాల వంటి విఘ్నములు పట్టుకుంటాయి, ఆ విఘ్నములు కొంతకాలానికైనా తొలగిపోతాయి. ఈ మహానుభావుణ్ణి గోకర్ణుణ్ణి దుందుకారుడు పిశాచ రూపంలో భయపెట్టాలనుకున్నాడు, ఆయన మంత్ర ప్రభావానికి ఏం చేయలేకపోయాడు. వాడి విపరీత కర్మలు చూచాడు గోకర్ణుడు, ఎవడో దురవస్థ పొందాడు, మహాపాపం చేశాడు, ఆ పాపం వల్ల దుర్మరణం పొంది ఇలా పిశాచమయ్యాడు, వీడేమిటో చూద్దామని చక్కగా దివ్య మంత్రోచ్చారణ చేస్తూ కమండల జలం తీశాడు. ఆ కమండల జలాన్ని ఆ పిశాచం మీద ఇలా జల్లాడు. జల్లగానే పిశాచం ఏడుస్తూ ఒక వికృతమైన రూపం ధరించి ఎదురుగుండా నిలబడింది. అప్పుడు గోకర్ణుడు అడిగాడు, ఓసి పిశాచమా తుమ్ కౌన్ హో అన్నాడు. పిశాచానికి హిందీ కూడా వచ్చు, పిశాచాలు డిఎస్సి రాసేయంటే మనందరికీ పోటీ వచ్చేస్తాయి, పిశాచానికి రాని భాష అంటూ లేదు. పిశాచాలు చాలా తెలివిగా బురిటి కొట్టించేస్తాయి, ఎంత తెలివైన వాడినైనా సరే ముందు పిశాచాలు తాత్కాలిక బురిటి కొట్టిస్తాయి. అందుకని పిశాచాన్ని గట్టిగా అడిగాడు, కస్త్వముగ్రతరో రాత్రు కుతో యాతో దశామి మాం, కిం వా ప్రేత పిశాచో వా రాక్షసోసీతి శంసనః. ఓ దయ్యమా, ఓ భయంకర ప్రేతాకారమా, నీవెవరివి? ఈ రాత్రి వేళ ఎందుకు ఈ భయంకర రూపంతో నన్ను బెదిరిస్తున్నావు? అవును, ఏదో మహాపాపం చేస్తే తప్ప పిశాచ రూపం రాదంటారు, నువ్వు ఏం చేసావు, ఏ దుష్ట కర్మాచరణ చేశావు చెప్పు. మిత్రద్రుహో వేద వినిందకాశ్చ, గుర్తుపెట్టుకోండి, ఈ పాపాలు చేసేవాళ్ళంతా పిశాచాలు అవుతారట. అందులో మొట్టమొదటిది మిత్రద్రుహో, మిత్రుల్ని నమ్మించి వాళ్ళకి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు అక్కడం వాళ్ళని చంపడం చేస్తారు. కొంతమంది బాగా స్నేహం నటించి కొంతకాలాన్ని కొంపుంచుతారు, వాళ్ళు పిశాచాలు అవుతారు. పాయింట్ వన్, వేద వినిందకాశ్చ, వేదములు లేవు అని తిట్టేవాళ్ళు. కాళిదాసు లాంటి పాత్రలు వేశాడు, తెనాలి రామకృష్ణ లాంటి పాత్రలు వేశాడు, సినిమా హీరో పాతకాలం హీరో, ఆయన చూసి మేమందరం ఎంతో గొప్పవాడు అనుకున్నాం. ఈ మధ్య రవీంద్ర భారతిలో అంటాడు, వేదాలు ఉన్నాయో లేదో ఎవడో తెలుసు అంటాడు. ఏం చేస్తాం వాడి కర్మ, అది నాస్తికవాదం. ఏమిటో తెలియదు కర్మ, ఒక తరంలో ఇలాంటి దౌర్భాగ్యులు పుట్టుకొస్తూ ఉంటారు. అలా నమ్మకం లేదు, దాని మీద డబ్బు సంపాదిస్తారట, ఇంతకంటే ద్రోహం ఉన్నదా? అలాంటి వేద వినిందకులు పిశాచాలే పుడతారు. యజ్ఞద్రుహో దేశిక ద్రోహకారాహ, యజ్ఞానికి ద్రోహం చేసేవాళ్ళు, యజ్ఞం జరుగుతుంటే యజ్ఞం పాడు చేసేవాళ్ళు ఇలా అవుతారు. దేశికుడు అంటే రోజు శాస్త్రాలని బోధించే గురువులు, మామూలు గురువులు కాదు, రెండ్రెళ్ళు నాలుగు మూడ్రెళ్ళారు పాఠాలు చెప్తారే, వీళ్ళని దేశికులు అనలేం, గురువులు అనలేం, వాళ్ళని బోధకులు అంటాం, ఉపాధ్యాయులు. ఈ మంత్రశాస్త్రాలు కానీ పురాణాలు కానీ వేదములు కానీ జ్ఞాన విషయములైన విశేషాలను వివరించే మహానుభావులు దేశికులు లేక గురువులు. వీళ్ళకి చేసే ద్రోహానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు, ఇదో వీళ్ళట. ఇక భార్యాహంతారహ, భార్యని మోసగించి నిప్పులేసో పీక్కురేసో చంపేసేవాళ్ళు, పెళ్ళాన్ని హత్య చేసిన వాడు అని అర్థం. ఇలాంటి వాళ్ళు అలాగే నమ్మిన మంచి భర్తను చంపిన వాళ్ళు, తల్లిదండ్రుల్ని పీడించిన వాళ్ళు, మాతృపితృ ద్రోహం చేసిన వాళ్ళు, వీళ్ళు చచ్చాక పిశాచాలు అవుతారు. ఇంకా చాలా చెప్పారు ఇందులో, మొదలైనా అన్నారు కాబట్టి ఇంకా ఇలాంటి వాళ్ళంతా మొత్తం మీద పిశాచ జన్మ ఎత్తుతారు. ఇందులో నువ్వేం చేసావు? గురుద్రోహం చేసావా, మాతృద్రోహం చేసావా, పితృద్రోహం చేసావా, భార్యాద్రోహం చేసావా, వేదాలు నిందించావా, యజ్ఞాలు పాడు చేసావా? చెప్పు నాయన దుష్టుడా. నువ్వు దుష్టుడివే అవ్వచ్చు, కానీ నీ కష్టం చూస్తే నా మనస్సుకి బాధ కలుగుతున్నది కనుక అడుగుతున్నాను. ఏమి భయంకర రూపం, ఎలా వచ్చింది ఇంతకీ? అసలు నువ్వు కింవా ప్రేత, నువ్వు ప్రేతానివా, పిశాచోవా పిశాచానివా, రాక్షసుడివా? నాకు చెప్పు, చెబితే విషయం చెబుతాను. ఎప్పుడు ముసుగులో గుద్దులాట ఉండకూడదు. కపటత్వంతో ఉన్నవాడు ముసుగులో గుద్దులాట ఉంటుంది. జ్ఞాని ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు, అజ్ఞాని మోసం చేస్తాడు. నువ్వు జ్ఞానంతో వ్యవహరించు, నేను నీళ్లు దొల్లాను గనక. చెప్పు నువ్వెవరివి అని అడిగాడు. అనగానే ఏవం పృష్టః తదాతేన రురోద ఉచ్చైహి పునః. అశక్తో వచనోచారే సంజ్ఞా మాత్రం చకారః. గోకర్ణుడు ఇలా 10 సార్లు అడిగితే కాసేపటికి వాడు సమాధానం చెప్పలేక కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని, ఆ ప్రేతం ఒక వికృతమైన ఆకారం ధరించి అక్కడ ఒక దొంగ మీద కూర్చుని, ఇది పైన పెద్ద చూరు మీద, పూర్వం పెంకుటిళ్ళకు చూసారా పెద్ద వాసాలు ఉంటాయి, ఆ వాసం తీసుకుని ఆ వాసం మీద కూర్చుని ఏడవడం మొదలు పెట్టాట. ఏడుస్తావేమిటయ్యా అంటే, మాట్లాడేందుకు శక్తి లేదండి అన్నాడు. సంజ్ఞ చేస్తున్నాడంతే. వాడు ఏడ్చిన ఏడ్పికి వాడి కన్నీరు వరదలై ప్రవహిస్తోంది. ఆ రూపం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. బా, ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టుగా బోడిగుండు ఏమో, చుట్టుపక్కల చుట్టూతో బోడిగుండు, ఈ పైన ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టుగా ఉన్నాడు. బాన కడుపుతో ఉంది ఆ ప్రేతం, వికృతం. దవడలు మాత్రం చప్పిదవడలు, ఎముకలు అలా కనబడుతున్నాయి. ఇవంతా అస్థిపంజరం. అనేక రకాల వికృతమైన రూపాలు ఒక తోట కలిపితే ఎలా ఉంటే అలా ఉంది. అందుకని వాడు సంజ్ఞ చేస్తూ ఉంటే అర్థమైంది దీనికి, ఓహో వీడికి ఆకలి, దాహం, నీరసం, మాట్లాడలేకపోతున్నాడు అని గ్రహించి వెంటనే తతోంజలౌ జలం కృత్వా గోకర్ణస్తముదైరయత్ తత్తేకగత పాపోసౌ ప్రపక్తుముపచక్రమే. వెంటనే గోకర్ణుడు మళ్ళీ చేతిలోకి, రెండు చేతుల్లోకి నీరు తీసుకున్నాడు. దాంట్లో ఉప్పును ఊది అభిమంత్రించి ఏదిలా వంగు అన్నాడు. వంగివాడు నోరు ఎత్తగానే నోట్లో పోశాడు. దాంతో ఆ నీరు తాగాక ఎప్పటికీ వాడికి ఓపిక వచ్చింది. ఎందుకంటే రోజుల తరబడి వాడికి తిండి లేదు. ఎవడైనా మోసగించి భయపడితే చంపి తినగలడు, అప్పుడు ఆకలి తీరుతుంది, మళ్ళీ మామూలు వాడికి నీరసం. ఇప్పుడు ఈ మంత్రజలం తాగడం వల్ల కొంత స్పృహ వచ్చింది, మానవ భాష వచ్చింది, కొంతవరకు పాపం ఒక్క పిసరు చల్లారింది. అప్పుడు వాడు చెప్పాడు, సోదరా నేనన్నాడు. ఏంట్రా నన్ను సోదరు అంటాడు ఈ పిశాచింగాడు, దిక్కుమాల గొడవ అనుకుని, నువ్వు నాకు సోదరుడు ఏమిట్రా, నేను చూస్తేనేమో మనిషిని, ఏదో యాత్రలు చేసి బతుకుతాను అట్టలు కట్టిన జుట్టుతో, నువ్వు చూస్తే భేకరాకారుడివి, మనుష్యుల్ని మోసగించి చంపి తినే దుర్మార్గుడివి అనుకుని అయినా పిశాచాలను కూడా బాగు చేయాలనే కోరిక కలిగిన మహానుభావుడు కనుక వెంటనే అడిగాడు, చెప్పు చెప్పు నువ్వెవడదని. అహం భ్రాత త్వదీయోస్మి ధుంధుకారీతి నామతః స్వకీయేనైవ దోషేణ బ్రహ్మత్వన్నాశితం మయా. నేను నీ సోదరుణ్ణి, ధుంధుకారిని అన్నయ్యా. అయ్యో నీకు ఇప్పటికి కూడా గుర్తుకు రాలేదా? అసలు నిన్ను పెంచిన ఆత్మదేవునికి ధుంధులకి జన్మించాను నేను. నా దోషం వల్ల పరమ పవిత్రమైన విప్రత్వం విడిచిపెట్టి ఈ దరిద్రపు ప్రేతాత్మనయ్యా. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను మిత్రమా, నేను నిజానికి ఆత్మదేవునికి ధుంధులకి పుట్టల. బతికున్న రోజుల్లో నువ్వు నేను అలా అనుకున్నాం కానీ నేను చచ్చి పిశాచం అయ్యాక అసలు మమ్మీ ఎవరో డాడీ ఎవరో తెలిసింది. ఈ ధుంధులి అనే ఆవిడ యొక్క చెల్లెలు కొడుకుని నేను. మా అమ్మ మీ అమ్మే, ఆవిడ మన ఇద్దరిని మోసం చేసింది. నన్నేమో అక్కడి నుంచి తెచ్చి పెంచింది, గారం చేసింది. ఆ అతిగారం వల్ల నేను ఇలా పాడయ్యా, దౌర్భాగ్యుడయ్యా. నువ్వు గోవుకి పుట్టావు, అసలు ఫలం వల్ల పుట్టినవాడివి నువ్వు. పండు తింటే నీలా పుట్టవలసిన వాడిని దురదృష్టవశాత్తు పండు అవుగు పెడితే ఆ పండు వల్ల నీలాంటి మహానుభావుడు పుట్టాడు. నేను దౌర్భాగ్యుడిని వచ్చాను. మిత్రమా సోదరా, నేను చేసిన పాపాలు ఒకటా రెండా పిశాచాన్ని కాబట్టి ఇప్పుడు నేను బతికుండగా చేసిన పాపాలన్నీ లెక్క పెట్టగలను. నా చెడ్డ పనులకి లెక్క లేదు. అజ్ఞానంలో పడిపోయాను, కపటత్వంలోకి వెళ్ళిపోయాను, మోసగించాను, ఎంతమంది బ్రాహ్మణోత్తముల్ని చంపాను, ఎంతమంది డబ్బు కొల్లగించాను. పద్మాకర్ గారు లాంటి పుణ్యాత్ముల్ని మోసగించి కట్ల కట్ల డబ్బులు పట్టుకుపోయా, జనుల్ని పెక్కు విధాలుగా పీడించాను, చివరికి కులటల్ని వేశ్యల్ని ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు నాన్నగారు విరక్తితో ముందే పోయారు. ఆపై పిశాచ్యాల కోసమని, ఆ వేశ్యల కోసమని. పిశాచాల కంటే ప్రమాదం వేశ్యలు అంటేనే దానికి. పిశాచాలు చంపి పీక్కు తింటాయి, బతుకుండగా రోజు పీక్కు తింటారట ఈ వేశ్యలు. అటువంటి భయంకర స్త్రీల మాటలు విని రాజా వారి ఖజానా అని కొల్లగొట్టి డబ్బు పట్టుకొచ్చే నగలు, చివరికి వాళ్లే నన్ను దుర్మరణం పాలు చేశారు, గురి వేశారు, నిప్పులు పోశారు, కాల్చి కాల్చి నన్ను బొగ్గు చేసి పాతి పెట్టేశారు. ఇప్పుడు ప్రేతత్వం పొందాను. చివరికి నేను ప్రేతాన్ని, పిశాచాన్ని, నిజానికి రాక్షసుణ్ణి కాదు. కామన్గా అన్నిటినీ పిశాచాలు అంటాం కానీ ఒక వికృత ప్రేతాన్ని నేను. వాతాకారేణ జీవామి దైవాధీన ఫలోదయాత్. మూడు రోజులుగా గాలి తిని బతుకుతున్నా. ఇంతకు పూర్వం నేను కొందరిని భయపెట్టా. నేనంటే భయపడి గుండాగి చచ్చిపోతే వాళ్ళని పిక్కుని ఆ రక్త మాంసాలతో బతికా. అలా భయపడని వాళ్ళు నన్ను ఏం చేయలేరు. భయపడితే నేను ఏదైనా చేయగలను, భయపడని వాళ్ళని ఏం చేయలేను. అందరూ దొరుకుతారా? ఎక్కడో నోటికి కొట్టుకో దొరుకుతున్నాడు. దొరికినప్పుడు ఆహారం తింటున్నాను, లేనప్పుడు ఆకలి వల్ల దాహం వల్ల పీడింపబడుతున్నాను. ఇప్పటికి మూడు రోజులుగా ఈ పాతబడిన కొంప దగ్గరకు ఒక్కడు రాలా. ఈ ఒక్క వ్యక్తి కూడా రాని కారణం చేత నాకు తిండి లేకుండా పోయింది. మళ్ళా మాడిపోతున్నా. ఆ సమయంలో నువ్వు వచ్చావు. నువ్వు కూడా భయపడితే నిన్ను తినేసేవాడిని. ఎందుకంటే ప్రేతాత్మగా ఉన్నప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, సోదరుడు అసలు బతికొండగానే లేదు వాడికి. ఇక తెచ్చాక ఇప్పుడు ప్రేతానికి వాటి బంధుత్వం, ప్రేతాలకు ఎవడైనా ఒకటే. కొన్ని పనులు చేసేవాళ్ళు ఉంటారు, ఇవాళకి ఎవడైనా ఒకటే. బంగారం పని చేసేవాళ్ళు ఉంటారు, నగలు చేసేవాళ్ళు, అంతో ఎంతో పెళ్ళాన్ నగలైనా ఎంత కొట్టేయాలట. వాళ్ళు చెప్పారు నాకు శిష్యులు లాగా. అలాగే మేస్త్రీలు ఉంటారు, బిల్డింగ్లు కట్టేవాళ్ళు. వాడు ఎంత వాడమనవాడు, పెళ్ళానికి బిల్డింగ్ కట్టిన అందులో ఎంత కొట్టేయాలి, కొట్టేస్తే మనసు ఎంత ఉండదట అంటారు. మరి ఈ పెద్దలు చెప్పారు. ఇప్పుడు నేను కూడా కళ్ళారా చూస్తున్నాను. మొత్తం మీద ఏదైతే నేనండి, అసలు అంటూ పని అయితే చాలు మొత్తం. ప్రేతానికి కూడా అంతే. ఈ ప్రేతంగా అయినప్పుడు కసితో కనిపించిన వాణ్ణి అలా గొంతు విరిచి తినాలనిపిస్తుంది. నీ వంటి జ్ఞానిని కూడా తినాలి అనుకున్నాను. కానీ నీ మహామహిమ వల్ల నన్ను శిక్షించగలిగావు, నిన్ను నువ్వు రక్షించుకున్నావు. ఇప్పుడు ఈ దుర్దశను అనుభవిస్తున్నాను. ఇప్పుడు దైవవశం వల్ల నాకేదో కర్మం పరిపక్వానికి వచ్చింది. కేవలం నీ దర్శనం అవ్వడం నా పూర్వజన్మ సుకృతం. ఎక్కడో ఉంది పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ సుకృతం వల్ల. లేకపోతే ఎలా వస్తాడు? ఒక జ్ఞాని భయంకర ప్రేతత్వంతో ఉన్నప్పుడు రక్షించడానికి వచ్చాడు అంటే సందేహం లేకుండా ఎక్కడో రవ్వంతా పూర్వజన్మ సుకృత పరిపాకం ఉన్నదిగాక ఉన్నది. సోదరా, నీవు దయాసముద్రుడివి, తీర్థయాత్రలు చేసిన వాడికి నీకు రాగద్వేషాలు ఉండవు గనక ఒక్కసారి నమస్కరిస్తే పాపాలన్నీ మరిచిపోయి రక్షించే పుణ్యాత్ముడివి గనక నీకు నమస్కరిస్తున్నాను. ఎలా చేస్తావు? ఆసుమోచయ అంటే వెంటనే నాకు ఈ ప్రేతత్వం నుంచి విముక్తి కలిగించు ఇమీడియట్లీగా అన్నాడు. గోకర్ణుడు ఆశ్చర్యపోయాడు దుందుకారి మాటలు విని, విస్మయం పొందాడు, ముక్కు మీద వేలేసుకున్నాడు. ఓరోరి దుందుకారి, మై డియర్ బ్రదర్, నువ్వా ఇలా అయిపోయావా? చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నువ్వు చచ్చిపోయావని తెలిసింది. ఎలా చచ్చావో మొత్తం మీద నువ్వు చచ్చావని, దుర్మరణం పొందావని అలా అలా ఆ నోట నా దగ్గర దాకా వచ్చింది. తీర్థయాత్రలు చేస్తున్న నేను వెంటనే గయ్యకి వెళ్ళాను. త్వదర్థంతు గయా పిండో మయా దత్తో విధానతగా తత్కథం నైవ ముక్తోచి మమాశ్చర్యమిదం మహత్. ఇది చాలా ఆశ్చర్యం. నేను గయ్యకి వెళ్ళాను, నీ గోత్రం, నీ పేరు అన్నీ చెప్పాను, నీకు గయ్యలో శ్రాద్ధం పెట్టాను, పిండ ప్రదానం చేశాను, తర్పణాలు విడిచిపెట్టాను, నీ పేరు మీదుగా గయ్యలో అర్చన చేయించాను, అయినా గయాశ్రాద్ధం అయ్యాక కూడా ఇంకా నీకు ప్రేతత్వం నుంచి విముక్తి కలగలేదా? ఇది ఆశ్చర్యం. అహో మహాశ్చర్యం ఇదం అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే గయ అంటేనే అక్కడ పిండ ప్రదానం చేస్తే ప్రేత విముక్తి అవుతాడు. వాడు ఘోర నరకానికి వెళ్ళిన వాడు నరకం నుంచి కొంతైనా ప్రాయశ్చిత్తం పొందుతాడు. ఇది శాస్త్రం చెబుతున్న మాట. అటువంటిది నీ కోసం గయాశ్రాద్ధం పెడితే కూడా ఇంకా నువ్వు ప్రేతంగా అల్లాడిపోతున్నావంటే ఇంకా నేనేం చేయగలను? ఇది ఆశ్చర్యం. దీనికి ఇక మార్గమే లేదన్నాడు ఆయన. ఇక్కడ ఒక మాట చెప్పాడండి, గయాశ్రాద్ధాన్న ముక్తిశ్చేత్ ఉపాయో నా పరిస్త్విహ అని. గయలో శ్రాద్ధం పెట్టిన తర్వాత కూడా నీకు ముక్తి కలగలేదంటే ఇంక దీనికి మరొక ఉపాయం ఉండదు. జగమెరిగిన సత్యం ఇది. ఇప్పుడు అసలు నీకు ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పగలవా? ప్రేతానివి కదా అన్నాడు. మళ్ళీ ఇటే పెట్టాడు, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ప్రేతం మీదకే గంటాడు. అప్పుడు ప్రేతం అన్నది ఒక వికటాట్టహాసం చేసి మామూలుగా నవ్వు వింటే ఇలాంటి వాడు గుండెకి చచ్చిపోతారు. మళ్ళీ వీళ్ళకి గయ్యలోకి వెళ్ళి పిండం పెట్టాలి, అంత భయం. అంత వికటాట్టహాసం చేసింది అంటే అది మామూలుగా నవ్వుతుంది అంతే. కొంతమంది కంఠం పెద్దది. పాప మన కారంచేటి సుబ్బారావు గారు అనుకోండి, ఆయనకి మైకెందుకు? హరహర మహాదేవ శంభు అంటే నిజంగా కైలాసానికి కనబడుతుంది. అది కంఠం స్వతసిద్ధంగా. వాళ్ళు దేశానికి అవసరం. కొన్ని సందర్భాల్లో ఆ కంఠం అవసరం. నీవు చాలాసార్లు చెప్పాను ఆ విషయం. కొంతమందికి మైకుంటే గురిపి నేనున్నాను, మైకుంటే విజృంభించి చెప్పగలను, మైకు లేకపోతే నా కొంతు నాకే వినపడదు, అలా అయిపోతాం. అంచేత మైకుంటే పులి, లేకపోతే పిల్లి. కొందరు మైకు లేకపోతేనే పులి, ఇక మైకుంటే వాడు పులి కాదు, పిశాచం బ్రహ్మరాక్షసులు అయిపోతారు కొందరు. అవి వారి వారి అదృష్టం. ఇది ప్రేతం, అందుకే వాడికి మైకెక్కర్లా. వాడు పేత పెట్టి నవ్వాడు అంటే మామూలుగా మీరు అప్పుడప్పుడు జోకులకి నవ్వుతారు అంతే, అదనమాట. అలా నవ్వినట్టు నవ్వాడు, ఏడవలేక నవ్వాడు. ఎందుకు నవ్వాడో తెలుసా? నీ వంటి పండితుడు లేడని పేరు గోకర్ణ. శాస్త్రాలు పురాణాల్లో నువ్వు చాలా గట్టివాడివి, మహిమ కలవాడివి, అందుకే ప్రేతంగా ఉన్న నన్ను జయించి ఇక్కడ కూర్చోబెట్టి నాతో మాట్లాడగలిగావు. ఎన్నాళ్ళయ్యింది, ఎంతమంది వచ్చారు, ఒక్కరు కూడా ఇలా నాతో మాట్లాడగలిగారా, నాకు శాప విముక్తి కలగడానికి కనీసం మాట్లాడినిచ్చారా నన్ను, నా చేతిలో చచ్చారు గట్టిగా అరిస్తే గుండెకి. ఈ శబ్దాలకు భయపడి దూరంగా పారిపోయారు కొందరు. నీకు తెలియంది లేదు, అయినా ఇప్పుడు ఎందుకో నువ్వు బేలగా మాట్లాడుతున్నావు. ఒక్క మాట చెబుతున్నా విను, నేను చేసిన పాపాలు ఒకటా రెండా, ఒకటా రెండా చెప్పగ ఒకటొకటిగా ఉదధి ఎందు ఊర్ములు ఓలెన్ ప్రకటితములు మత్పాపములకట అవి శాంతి పొందనలవి చెప్పను. ఒకటా రెండా చెప్పటానికి, ప్రకటించటానికి. మహాభయంకర పాపాలు చేశాను, సముద్రంలో కెరటాలలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నేను పాపాలు అలా చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను, చివరికి తెచ్చా. ఇన్ని పాపాలు చేసిన నాకు గయాశ్రాద్ధశతే నాపి ముక్తిర్మే న భవిష్యతి. గయలో ఒక శ్రాద్ధం కదట, 100 సార్లు నువ్వు నా కోసం పిండం పెట్టు, గయాశ్రాద్ధ శతం అన్నాడు. అంటే 100 సార్లు నా కోసం నువ్వు శ్రాద్ధం పెట్టినా నాకు ప్రేతత్వం నుంచి విముక్తి కలగదు, గాక కలగదు. ఇంకేదైనా ఉపాయం ఆలోచించు స్వామి, ఈ గయాశ్రాద్ధాల వల్ల నాకు ప్రేతత్వ విముక్తి కలగదని చెప్పేశాడు. అందుకే బతికున్నప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి. పాపం చేస్తాం ఎవరమైనా, పాపం చేయకపోతే బతకలేంట. ఇంత స్థాయా, ఇంత తీవ్రమా, ఇన్ని పాపాలా అనగానే గోకర్ణుడు ఒక క్షణం కంపించిపోయాడు. శరీరం కంపించింది, మనస్సు కంపించింది, ఆశ్చర్యం కలిగింది, ఏం చేయాలో అర్థం కాలా బుర్రగొక్కున్నాడు. ఇక నీకు ప్రేతత్వ విముక్తి అసంభవం అనేశాడు. 100 కొలది గయా శ్రాద్ధాలు పెట్టినా నీకు విముక్తి కలగకపోతే ఇక నీకు ప్రేతత్వం నుంచి విముక్తి కలగజేయడం నా వల్ల కాదయ్యా సోదరా, ఇంకెవరినైనా చూసుకో, టాటా బిర్లా చెప్పి వెళ్ళిపోతున్నానన్నాడు. వెంటనే వాడు మళ్ళీ కాళ్ళ మీద పడిపోయి, నీవు కాదంటే ఇక నన్ను ఎవరూ రక్షించలేరు, నువ్వు మహానుభావుడివి, జ్ఞానివి, నా పాపాలు క్షమించు, తిరిగితే ఆలోచిస్తే చదివితే నీకు అర్థం కానిది ఉండదు, ఏం చేస్తావో ఎలా రక్షిస్తావో రక్షించన్నాడు. మళ్ళీ జాలి పడిపోయాడు ఆయన. ఎంత కాదనుకున్నా మా నాన్న ఆత్మదేవుడు పెంచిన మనిషి వీడు, అమ్మ చేతి మీదుగా పెరిగాడు, ఆ పుణ్యదంపతులు నన్ను పెంచారు, వీడికి ఎంత కృతజ్ఞత అండి. నిజానికి దుందిలి రోజు తిట్టింది వీణ్ణి, అన్నం సక్రమంగా ఈ కొడుకు పెట్టినట్టు పెట్టలా, ఒక్క ఆత్మదేవుడే ఇద్దరిని సమానంగా చూశాడు తప్ప దుందిని చాలా అవమానం చేసింది. సరే ఇక ఈ సోదరుడు దుందుకారుడి సంగతి చెప్పేక్కర్లా, అయినా వాడు ఎలా బాగుపడతాడా అని చూస్తున్నట్టు మహానుభావ లక్షణం అండి అది. అందుకని సరే సోదర, ఇదానీంతు నిజం స్థానం ఆతిష్ట ప్రేత నిర్భయగా త్వన్ముక్తి సాధకం కించిత్ ఆచరిష్యే విచార్యచ. సరే ఇప్పుడు నువ్వు నిర్భయంగా ఉండు, ఇప్పుడు ఎక్కడున్నావో అక్కడే ఆస్థానంలోనే ఉండు, నీకు ఎలా విముక్తి కలుగుతుందో దాన్ని ఆలోచన చేస్తాను, అడుగుతాను. ఈ ఊళ్ళో ఉన్న పండితుల్ని, చుట్టుపక్కల ఉన్న పండితుల్ని అడుగుతాను, ఏదో ఒక మార్గం వెతుకుతాను, ఆ మార్గం ద్వారా నీకు మోక్షం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. వెతికితే దొరక్కపోదు, అసలు సృష్టిలో అసాధ్యం లేదు, కాకపోతే అన్వేషించాలి. తాడిదన్నెడు వాడిన్ తలదన్ను వాడు కలడు అన్వేషింపనంచెదన్ అన్నాడే. తాడిదన్నేవాడు తలదన్నేవాడు ఉంటాడు, ఎక్కడో ఒక చోట దీనికి తగిన ప్రాయశ్చిత్తం ఉంటుంది, కాకపోతే అన్వేషించాలి, వెతకాలి అనుకుని ఆ రాత్రికి నిశ్చింతగా పడుకున్నాడు. దుందుకారి కూడా యథాప్రకారంగా పూర్వం ఎక్కడైతే వాటక మీద దాక్కున్నాడో అక్కడికి పోయాడు. గోకర్ణుడు పడుకున్నాడే కానీ నిశ్చింతగా నిద్ర పట్ల, ఎందుకని సరి అయిన నిద్ర ఎందుకు పట్టదంటే, ఈ సోదరుడికి ఒక జీవాత్మకి ఓ అవిముక్త ఆత్మకి విముక్తి ఎలా కలిగించాలి, ఒక వ్యక్తిని ఎలా తరింపచెయ్యాలి, అందుకోసం బాగా ఆలోచించాడు. ఏ ఉపాయం తట్ల ఆయనకి తెల్లవార్లు కళ్ళిరి పిక్కై బుర్రపాడైంది తప్ప. ఇక మొత్తం మీద ప్రాతకాలం అయ్యింది. అటుగా పెడుతున్న వారు చూశారు, మహాత్మా గోకర్ణ నువ్వు వచ్చావా, దాదాపు ఏడాది పైన అయిపోయింది అని వెళ్ళి తీర్థయాత్రలకి, ఎప్పుడు వచ్చావు ఏమిటి నీ